శ్రీ గురుభ్యో నమః.
భక్త మహాశైలర, మన పీఠంలో జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి వారిని 1961 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. శృంగేరి జగద్గురువులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి స్వర్ణ కమలముల మీదుగా జరిగింది. జ్యేష్ఠ కృష్ణ చతుర్థి రోజన జరిగింది. ఆ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి 9 రోజులు శంకర విజయం అనే విషయంపై అభినవ సుఖ భాగవత భాస్కర ఆర్షధర్మ ప్రచారక బ్రహ్మశ్రీ డాక్టర్ బొర్ర భాస్కర శర్మ గారి చేత ఆదిశంకరుల యొక్క జీవిత చరిత్రపై ప్రవచనం చేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. 24వ తారీఖు ఆ వార్షికోత్సవం ముందుగా మనం ఆదిశంకరుల యొక్క వైభవం, ఆదిశంకరులు వారి గుణగణాలు, వారు మానవాళికి చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఉపకారం, మన శృంగేరి పీఠానికి వారికి ఉండేటువంటి అనుబంధం, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం శ్రద్ధగా తెలుసుకున్నట్లయితే ఆ రోజు కార్యక్రమంలో మనం అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుల్ని సేవించుకోగలుగుతాం. గురువు మన నుండి ఆశించేది కేవలం వినయము, భక్తి మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శంకర జయంతి సందర్భంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఇదే శంకర విజయంపై శ్రీ బుర్ర భాస్కర్ శర్మ గారు ప్రవచనం చివరి రోజు మాత్రం నేను వెళ్ళగలిగాను. ఎందుకంటే మనకి ఇక్కడ మనం అదే సందర్భంలో శంకర విజయంపై ప్రవచనాలు జరిగినాయి. ముదుగొండ శంకర శర్మ గారు మనకి ప్రవచనాలు చేశారు. మిత్రుడు తూనుగొండ జగన్మోహన్ రావు చెప్తే ఆ రోజున అక్కడికి వెళ్ళి కాసేపు వారి ప్రవచనం శ్రవణం చేయడం జరిగింది. ఆ కాసేపట్లోనే నాకు అర్థమైంది ఏంటంటే వారికి ఆదిశంకరుల పట్ల ఉన్నటువంటి భక్తి, వారి మనసులో ఉండేటువంటి ఆర్తి, అవన్నీ కూడా నాకు అవగాహన అయింది. వారు ఒక మాట అన్నారు ఆ రోజున, ఈ గ్రంథం చెప్పాలంటే 1-2 నెలల పాటు నాకు వేదిక నిచ్చితే పొద్దున సాయంత్రం ఏమి ద్రవ్యం ఆశించకుండా చెప్పుకుంటాను అంటే అంత భక్తి వారికి ఆ ఆదిశంకర్ల పట్ల, ఈ శంకర విజయం పట్ల ఉంది. అది నాకెంతో హృదయానికి హత్తుకుంది. దాన్ని ఈ విధంగా కార్యరూపణం ధరించింది. ఈ రోజున మొట్టమొదటి రోజు కాబట్టి ఆలస్యమైంది, కానీ రేపటి నుంచి సరిగ్గా 6:30 గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ భాస్కర్ శర్మ గారిని భక్తితో నమస్కరిస్తున్నా.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగచారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. శరదిందు వికాసి మందఘాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీంబుభాజే. శ్రీరామచంద్రకాశ్రిత పారిజాతక సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖంభోరుఖజం చరీకః నిరంతరం మంగళమాతనోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఎన్నో జన్మల పుణ్యవశం చేత ఈ మానవ జన్మ మనకు లభించింది. అతడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనే దాంతో సంబంధం లేదు శాస్త్రానికి. వాస్తవం మనిషి అయ్యాడా, ఎన్నో జన్మల పుణ్యం చేతనే వాడు మనిషిగా జన్మించాడు. జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా, స్త్రీలు కాని పురుషులు కాని ఎవరైనా మనిషి గనక అయ్యున్నట్లయితే, ఆ మాట ఎందుకంటున్నానంటే మన ఈశన జ్ఞానే మనీష. ఏ కొంచెమైనా జ్ఞానము కలిగి ఉంటే వాణ్ణి మనిషి అని అనాలి. ఊరికే కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు ఉన్నాయి కనుక మనిషి కాదు. ఎప్పుడు వాడు మనిషి అవుతాడు? మన ఈశన జ్ఞానే. ఏ కొంచెమైనా, ఈశన అని ప్రయోగించారు, ఏ కొంచెమైనా జ్ఞానం కలిగి ఉంటే. కనుక మనిషి అయిన ప్రతివాడు కాస్త వ్యక్తత తెలిసిన తరువాత వేసుకోవలసిన ప్రశ్న ఒకే ఒక్కటి, ఈ మానవ జన్మ మనకు ఎందుకొరకు వచ్చినది అనేది ప్రశ్న వేసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తాం, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఇవాళ రోజున మనం ఇవన్నీ ఆలోచిస్తున్నది ఇవే కదండి. ఏ చదువు చదివితే మనకు ఎక్కువ జీతం వస్తుంది, ఎంత జీతం వస్తే ఏ విధంగా బతకగలుగుతాం, ఈ విధమైన ఆలోచన చేస్తున్నామే తప్ప మనం ఎందుకొరకు పుడుతున్నామో, ఎందుకొరకు మనకు ఈ జన్మ వచ్చింది అనేటువంటి ఆలోచన మాత్రం మనకు రాలేదు. ఒకవేళ ఎవరికైనా వచ్చి ఉన్నట్లయితే మహానుభావులు నమస్కరించాలి. ఎందుకొరకు నాకు ఈ జన్మ వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే మనకు ధర్మం ఒక సమాధానం చెప్పింది. ధర్మం ఎప్పుడు కూడా వైదికమైనటువంటి ధర్మమే ధర్మం తప్ప, ఎవరో ఒకళ్ళు నాకు ఇది ధర్మంగా తోస్తున్నది నేను ఇలా చేస్తాను అనడానికి అవకాశం లేదు. వేదముల ద్వారా చెప్పబడినటువంటి ధర్మములే ధర్మములు. ఆ ధార్మికమైనటువంటి శాస్త్రం, ధర్మశాస్త్రం ఓ సమాధానం చెప్పింది. దేని కొరకు జన్మించావయ్యా? కేవలం ముముక్షత్వం అని చెప్పింది. కేవలం మానవుడు దేని కొరకు పుట్టాడయ్యా అంటే ముక్తిని పొందుట కొరకు, మోక్షాన్ని పొందటం కొరకు. మోక్షాన్ని ఏ విధంగా పొందాలి మనం? అసలు ముందు ఆ ప్రశ్న రావాలి, ఎందుకొరకు పుట్టామని. ఎందుకొరకు పుట్టాము ఆ ప్రశ్నకు సమాధానం వెతకటం కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. ఆ ధర్మశాస్త్రం కూడా ఎటువంటిదై ఉండాలి? వేద విహితమైనదై ఉండాలి. ఇవన్నీ కూడా పరిశోధన చేస్తే మనకు దొరికేది కేవలం మోక్షము కొరకే పుట్టావురా అని సమాధానం వస్తుంది. ఈ మోక్షాన్ని ఎలా పొందాలి మనం? ఏ విధంగా మోక్షాన్ని పొందాలి? కేవలం మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెబుతున్నది. మోక్షాన్ని మనం పొందాలి అంటే మార్గం ఏదయ్యా అంటే భక్తి ఒక్కటే మార్గం అని చెప్పాలా. భక్తి ఏవా గరీయసి అని చెప్పారు. భక్తి ఈ మోక్ష సాధన మార్గాల్లో గరీయసి చాలా ఉత్తమమైనది అని చెప్పారు. ఇది ఒక్కటే మార్గం అని చెప్పలా. కనుక ఇది చాలా గొప్పది అనడం చేత దీనికన్నా ముందు ఉండే మార్గాలు కొన్ని ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతోంది. ఆ ముందు ఉండేటువంటి మార్గాలను మనకు సూచించి ఆ మార్గంలో నీవు వెళ్ళవయ్యా అని చెప్పినటువంటి సద్గురువులు ఎవరయ్యా అంటే జగద్గురు శంకర భగవత్పాదుల వారు. లోకంలో అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. నేను ఏ మతాన్ని విమర్శించడం కోసం రాలేదు. కేవలం శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, నేను ఒక విషయాన్ని కూడా ఫోన్లో చెప్పా మరిచిపోయినట్టున్నారు, అద్వైత విజయం అని పక్కన బ్రాకెట్లో పెట్టండి అని. కేవలం శంకర విజయం కాదు ఇది, అద్వైత విజయం. ప్రపంచం మొత్తం మీద శాశ్వతమైన వస్తువు పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉన్నదయ్యా, రెండవది లేదు అని సకారికంగా నిరూపించినటువంటి మహాసత్త కలిగినటువంటి మహానుభావుడు మన వంటి వాడు మనతో మనకన్నా ముందు పుట్టి మనకు మార్గదర్శనం చేశాడు. అందుకనే కేదారంలో కేదారేశ్వరుడు ఉంటే అక్కడే అమ్మవారి గుడి కూడా ఉన్నదండి, వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు. ఆ అమ్మవారికి ఓ పేరున్నది. మామూలుగా కాళీ సహిత కేదారేశ్వరుడు అని సంకల్పం చెబుతూ ఉంటారు. మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే ఆ అమ్మవారి వెనక అమ్మవారి పేరు రాసి ఉంటుంది సంస్కృతంలో. ఏమని రాసి ఉన్నది అంటే మార్గదర్శిని మాతరం అని రాసి ఉంటుందండి. ఆవిడ పేరు మార్గదర్శిని అని ఆవిడ పేరు. ఎప్పుడైతే అక్కడ నమస్కారం చేస్తామో ఆ మార్గం మనకి చూపిస్తుంది. ఆ మార్గంలోనే శంకర భగవత్పాదుల వారు వెళ్ళింది. అక్కడ యారో మార్కు ఉంటుంది, ఇదిగో ఈ మార్గంలో శంకరుల వారు వెళ్ళారు అని మనకు చూపింపబడి ఉంటుంది. ఆ కేదారంలో చాలా దివ్యమైనటువంటి మార్గం, మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గానికి మనం ఏ ఏ కర్మలను అనుష్ఠానం చేసి భక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ భక్తి కేవలం వెంటనే అంటబట్టేది కాదు, కేవలం విభూతి పెట్టినంత మాత్రం చేతనో, ఒళ్ళంతా బొట్లు పెట్టుకున్నంత మాత్రం చేతనో భక్తి వచ్చేది కాదు. పట్టుబట్టలు కట్టుకుని ఓ దేవుడు ముందు గంట సేపు ఒక్కొక్కళ్ళు నాబోటి వాళ్ళు చెబుతూ ఉంటారు, నేను పొద్దున్న 4 గంటలకు లేస్తానయ్యా, 12 అయితే కానీ లేవను దేవుడు ముందు నుంచి, ఉపయోగమే ఉంది, పీటకు కష్టం తప్ప వాడు సాధించింది ఏదైనా ఉంటే అప్పుడు ఉపయోగం. ఎన్ని గంటలు కూర్చుంటే మాత్రమేమి, నీ మనస్సు వాడి పాదాల దగ్గర లగ్నం కాగలిగితే క్షణమాత్రం చాలు. కనుక మన జీవితం ఎలా గడపాలో మనకు చిన్నతనం నుంచి పూర్వకాలంలో వాళ్ళు తెలియజేశారు. ఇప్పటి పిల్లలకు తెలిసే అవకాశం లేదు. మీరు జాగ్రత్తగా విందాము అని అంటున్నా, కేవలం మీ ఒక్కళ్లకు చెప్పడం కాదు, నేను కూడా ఈ విషయాన్ని మననం చేసుకోవాలి కనుకనే ఇక్కడికి వచ్చి చెప్పడం. కేవలం ఉపన్యాసకుడు అంటే నాకు తెలిసినంతవరకు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడంటే అర్థమేమండి, ఉపసమీపే అధ్యయన, కూడి చదివేటువంటి వాడు. మీతో పాటు నేను కూడా ఈ విషయాన్ని మననం చేసుకుని అనుష్ఠానం చేయగలిగితేనే ఉపన్యాసకుడవుతాడు. కేవలం చెప్పడమే తప్ప ఆచరణ లేకపోతే శూన్యం, ఏం ప్రయోజనం లేదు దానివల్ల. కనుక చిన్నతనం నుంచి మనకు ఓ విషయాన్ని, ఒక చిన్న ఆటను చూపించారు. మీరు వినే ఉంటారు, పరమపద సోపాన పటము, విన్నారా అండి? వినే ఉంటారు, మీరు ఆడుకుని కూడా ఉంటారు. ఆ సోపాన పటంలో అనేక రకాలైన గళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా విందాం. అనేక రకాలైన గళ్ళు ఉంటాయి, ఆ గడులలో అనేక రకాలైన ప్రాణుల బొమ్మలు ఉంటాయి. అంతేనా కాదా అండి? పిట్టలు, పక్షులు, ఏమండి జంతువులు, మృగాలు, అనేక రకాలైన బొమ్మలు ఉంటాయి. చెట్లు, పుట్టలు కూడా ఉంటాయి, అవి ప్రాణులే. ఆ బొమ్మలు కూడా ఉంటాయా? ఇవి మాత్రమే కాకుండా మధ్య మధ్యలో నిచ్చెనలు ఉంటాయి, మధ్య మధ్యలో పాములు ఉంటాయి. ఈ ఆట దేనికోసం పెద్దలు మనకు చూపించారో, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి, బాగా ఆలోచన చేస్తే గొప్ప పరమార్థం ఉన్నది. మోక్ష మార్గాన్ని చూపించేది అదే ఆట. జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. గవ్వలు వేశాం, 3 అనే అంకె పడింది అనుకుందాం. ఆ 3 గళ్ళు లెక్క పెట్టి మన కాయ అక్కడ పెట్టాం, అంతే కదండి, అర్థమవుతోందా? 3వ గడిలో పెట్టాం మనం. ఆ 3వ గడిలో ఓ కప్ప బొమ్మ ఉన్నది అనుకుందాం. ఇప్పుడు అర్థం ఏమిటి అంటే మనం కప్ప జన్మ ఎత్తాము అని అర్థం. ఇక్కడ అన్ని సత్కర్మలు గనక చేయగలిగితే ఆ జన్మలో మళ్ళీ ఎంత పడుతుంది, 4 పడుతుంది. ఈ 3 దగ్గర నుంచి 4 లెక్క పెడితే అక్కడ ఏమున్నది అంటే నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెనతో పైకెక్కాం. ఇప్పుడు మనకు కలిగిన సౌలభ్యం ఏమిటి అంటే ఈ నిచ్చెన నుంచి పైకి ఎక్కడికి వెళ్ళామో ఈ మధ్యలో ఉన్న జన్మలు ఎత్తకుండా మనకు ఉన్నతమైన స్థితి కలిగింది. అవునా కాదా అండి? ఆ నిచ్చెన ఎక్కడం చేత, దేనివల్ల ఎక్కగలిగాం? 4 పడింది కనుక. 4 ఎందుకు పడింది? ఈ కప్ప జన్మలో నీవన్నీ సత్కర్మలు ఆచరించావు గనుక. ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే 2 పడుతుంది. 2 పడితే 2వ గడిలోకి వెడతావు, అక్కడ పాము ఉన్నది, మళ్ళీ కిందికి వస్తావు. ఇలా పైకి నిచ్చెనల ద్వారా ఎక్కి మళ్ళీ దుష్కర్మలు చేసి పాము నోట్లో పడి కిందికి వచ్చి ఈ గళ్ళన్నీ దాటుకుని 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 ఆ పైన ఉన్న వరుసలో చివరి గడికి ముందు ఉన్న గడిలోకి వెడతామండి మనం. అంతే కదా ఆట పరమావధి. అక్కడ మీరు చూడండి, చూసే ఉంటారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏ బొమ్మ ఉంటుంది? మనిషి బొమ్మ ఉంటుందండి. ఆ చివరి గది ఉన్నదే, దానికి ముందు ఉన్న గదిలో మనిషి బొమ్మ ఉంటుంది. దాని అర్థం ఏమయ్యా? ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. వైదికమైనటువంటి ధర్మాన్ని ఆచరించి ఈ మధ్యలో ఈ గళ్ళన్నీ తిరిగామంటే ఆయా జన్మలన్నీ ఎత్తాం మనం. పురాకృతం యజ్ఞైవ తస్యతే, ఏవన్ జన్మని 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 ఎన్ని జన్మలు ఎత్తామో, ఇంకా ముందు ఎన్ని జన్మలు ఎత్తనున్నామో, ఏం చేస్తాం? కనుక ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. ఆ చివరి గడికి ముందు ఉన్న గడిలోకి వచ్చాం. ఇప్పుడు గనక మనం ఏ విధమైన గర్వాన్ని పొందకుండా కేవల ధర్మాచరణ చేత, వైదికమైనటువంటి ధర్మం చేత ఎప్పుడైతే కాలం గడుపుతామో, అప్పుడు మళ్ళీ గవ్వలు వేస్తే రెండు పడుతుంది. ఆ పక్కన ఒక్కటేగా గడి ఉన్నది, దాన్ని దాటి పైకి పెడతాం, దాన్నే వైకుంఠము అని అంటారు. ఒకవేళ నాకు బాగా సంపద కలిగిందనో, లేదు సౌందర్యం ఉన్నదనో, లేదు విద్యాగర్వం, ధనగర్వం, పదవీ గర్వం, ఎన్ని రకాలైన గర్వాలు ఉన్నాయి. చిన్న కార్పొరేటర్ అయితేనే వాడి చూపు మారుతుంది, మాట మారుతుంది, అన్నీ నడక మారుతుంది, అన్నీ మారుతాయి. ఓ పేటలో ఓ కొన్ని బజార్లకు వాడు అధికారి అన్నంత మాత్రం చేతనే వాడి పరిస్థితి మారిపోతుందే. ఇట్లా గర్వాన్ని చెంది వాడి ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తించినట్లయితే ఎంత పడుతుంది? ఒకటి పడుతుంది. ఒకటి పడితే ఎక్కడికి వెడతాడు? ఆ చివరి గడికి వెడతాడు. ఆ చివరి గడిలో అరుకాసురుడు అనే పాము ఉంటుంది. దాని తోక ఎక్కడుంటుందో తెలుసునా? ఒకటవ గడి దగ్గర ఉంటుందండి. కనుక ఈ ఆట మనకు ఏం చెబుతోంది? ఒరే మానవా, నీవు చేరుకోవలసిన స్థాయికి చేరుకున్నావురా, నీ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళవద్దురా, ఆ పైకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయరా. ప్రక్కనే ఉన్న గదిలోకి వెళ్ళావా, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే. ఎంత గొప్పగా చెప్పారండి. అతి తేలిక మాటలతో కన్న తల్లి పసిపిల్లలకు వెన్న ముద్దలు పెట్టినట్టుగా శంకర భగవత్పాదుల వారు అభంగాలు ఎన్నో 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 అందించారు. ముట్టుకోలేక, చూడలేక, వాటిని ఆలోచించలేక మనం పాడైపోతున్నాం. వాటి జోలికి వెళ్ళి ఒక్కసారి అవగాహన చేసుకోగలిగితే ఎట్ట ఎదురుకుండా శంకర భగవత్పాదుల వారు మనకు చూపించినటువంటి మార్గం కనపడుతుంది. మనం మరిచిపోతామేమోనని మన పైన ఉండేటువంటి ప్రేమ చేత ఆమ్నాయ పీఠములు నాలుగు ఏర్పాటు చేసి మెదలకుండా వెళ్ళిపోకుండా నాలుగు పీఠాలు ఏర్పాటు చేసి మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయండి అని పీఠాధిపతులను అక్కడ ఉంచి ఆర్ష ధర్మాన్ని కాపాడడం కోసం అంత గొప్పదైనటువంటి బీజము తుఫానుకు కానీ ఏ గాలికి కానీ పడిపోని వృక్షమును ఏర్పాటు చేసిన మహనీయుడు శంకర భగవత్పాదుల వారు. పెద్ద పెద్ద పెను వృక్షాలు కూడా గాలి తాకునకు పడిపోవచ్చు, సునామీ వస్తే కూలిపోవచ్చు, కానీ ఆర్ష ధర్మం అనేటువంటి వృక్షం ఉన్నదే అది కూలిపోయేది కాదు, ఎవరో చెడగొట్టేది కాదు, దాన్ని మనమేదో ఉద్ధరించవలసిన పని లేదు. నమామ వేదమాతరం. ఆ వేదమాతను ఆశ్రయిస్తే చాలు, సర్వరక్షణ చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుందండి. మనం చేయవలసిన పని చేస్తే చాలు, వేరే ఏదో రక్షణ చేయక్కర్లా. నీ ధర్మం నీవు చేయి. ఒక్కసారి ఆలోచించుకో, నేను బ్రాహ్మణుడుగా పుట్టాను, లేదు క్షత్రియుడుగా పుట్టాను, లేదు వైశ్యుడుగా శూద్రుడుగా, నా ధర్మం ఏం చెప్పింది? వేదం నన్ను ఏం చేయమని చెప్పింది? నేను ఆ పని చేస్తున్నానా? ఒక్కసారి మనకు మనం ఊహించుకుని ఆలోచించుకుని ఆ పని చేస్తున్నామో లేదో విచారించుకుని ఆ చెప్పిన ధర్మం ప్రకారం కనుక ఆలోచించినట్లయితే, ఆచరించినట్లయితే, ఎక్కడా ఏ విధంగానూ దుర్మార్గం లోకంలో జరిగే అవకాశం లేదండి. వాస్తవం చాలా చోట్ల నేను చెబుతూ ఉంటాను, అందుకే నేనంటే చాలామందికి పడదు. కారణం ఏమంటే, బ్రాహ్మణుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు నిత్యము సంధ్యావందనం చేయగలిగితే భారతదేశానికి కరువు వచ్చే అవకాశమే లేదు. ఇది శాసనం, నిత్య సంధ్యావందనం కనీసం ఒక్క పూటైనా చేయగలిగితే ఎంత గొప్పదండి. నేతి లక్ష్మీనారాయణ గారని గొప్ప హరిదాస్ ఆయన, మా పెద్దన్న గారు కూడా హరిదాసే, బుర్రా శివరామకృష్ణ శర్మ గారని మీరు పేరు వినే ఉంటారు. గుంటూరులో చాలా చోట్ల చెప్పారు వారు, మాకు అగ్రజులు ఇప్పుడు ఆశ్రమ స్వీకారం చేశారు ఆయన. విజయవాడలోనే ఉంటారు, కైవల్యానంద సరస్వతి అని, శృంగేరి వారి సంప్రదాయమే, కాకపోతే ఇచ్చిన వాళ్ళు కంచివారి సంప్రదాయం, అందువల్ల సరస్వతి అని వచ్చింది. అయితే ఎన్ని చోట్ల చెప్పినా సంధ్యావందనం చేయడానికి మాత్రం ఎవరు ఇష్టపట్టరు. కేవలం ఒక్క సంధ్యావందనం చేస్తే ప్రతి బ్రాహ్మణుడు, నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా కోరిక ఉన్నది, సహకరించే వాళ్ళు లేరు, నేను అంత సంపత్తు కలిగిన వాణ్ణి కాను. ఏమిటయ్యా కోరిక అంటే, లక్ష మంది చేత కూచిపూడి నాట్యం, లక్ష గళార్చన, అన్నమయ్య కీర్తనలు పాడించడం, ఇటువంటివన్నీ చేస్తారు. లక్ష మంది బ్రాహ్మణులను కూర్చోబెట్టి సంధ్యావందనం ఏర్పాటు చేయించరేమిటి, ఎవరు ఎందుకు ఈ పని చేయటం లేదు అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. పోనీ నేనే పెట్టి చేద్దామా, దానికి తగినంత సంపాదించాలి, సంపాదించి ఏర్పాటు చేయాలి, తప్పనిసరిగా చచ్చే లోపల చేస్తా. ప్రతి ఒక్కరి చేత పిలిపించి చేయించాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కరువు కాటకాలు వచ్చే అవకాశం లేదు, దుర్మార్గాలు లోకంలో జరిగే అవకాశం లేదు. అది ధర్మం కనుక ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడానికి ఏ విధమైన మార్గాన్ని చూసుకోవాలి అని ప్రశ్న వేసుకుని ఆ మార్గాన్ని మనకు చూపించినటువంటి మహనీయుని యొక్క దివ్యమైన విజయ గాథయే శంకర విజయం. ఆయన ఆవిర్భవించడమే చాలా గొప్ప విషయం అండి. భగవంతుడు ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే తన వల్ల కలిగినటువంటి సంతతి కదా ఈ లోకమంతా కూడా. మనమంతా కూడా ఎవరి పిల్లలం? ఇంట్లో అమ్మ ఉండవచ్చు, కానీ అందరికీ కలిపిన అమ్మ ఉన్నది కదా. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాన పెద్దమ్మ, సురారులమ్మ, గడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. తెలుగులో రాసిన పోతన గారు ఇందులో బీజాక్షరాలు పెట్టాడండి. మంత్రోపదేశం లేని వాళ్ళు కూడా ఈ పద్యాన్ని కనుక చదువుకున్నట్లయితే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి పుణ్యాన్ని తప్పక పొందుతారు, ఆ ఫలితాన్ని పొందుతారు. ఇందులో బీజాక్షరాలు పెట్టాడు. బాలా త్రిపుర సుందరి మంత్ర బీజాక్షరాలు ఇందులో ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, మహత్వం, కవిత్వం, పటుత్వం, ఈ మూడు బీజాక్షరాలే. ఆ బీజాక్షరాలు సభాముఖంగా చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. అర్థమైందా అండి? కనుక మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నాడు. ఆ బీజములే మనకు సంపదలు, ఆ అమ్మ వల్లనే వస్తున్నాయి. అందరికీ ఇంట్లో వ్యష్టిగా తల్లి ఉంటే సమిష్టిగా ఓ తల్లి ఉన్నది, సమిష్టిగా ఓ తండ్రి ఉన్నాడు. వాడు ఎప్పుడూ మనల్ని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. మన పిల్లల్ని మనం ఎట్లా అయితే ఆలోచిస్తామో వాడు వాడి పిల్లల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు పాడైపోతున్నారే, ధర్మ మార్గంలోకి వెళ్ళటం లేదు కదా, ఏం చెయ్యాలి? వేద విరుద్ధమైనటువంటి కాలం వచ్చింది, వైదిక ధర్మాన్ని విమర్శించేటువంటి కాలం వచ్చింది, కనుక వేద ధర్మాన్ని లోకంలో ప్రతిపాదింప చెయ్యాలి అని తన పుత్రుడైనటువంటి కుమారస్వామిని భూలోకానికి పంపించాడటండి. ముందు పురతః కుమారం ఆగతం శ్రేయసే వేద మార్గం. దేని కొరకు పంపించారు ఆ కుమారస్వామిని? శ్రేయసే, కేవలం శ్రేయస్సు కొరకు. దేని శ్రేయస్సు కొరకు? వేద మార్గమునకు శ్రేయస్సు కొరకు. ఆ వేద మార్గాన్ని సక్రమంగా ఉంచడం కోసం ఆ కుమారస్వామిని పంపించారు. ఆయనే భూలోకంలో కుమారుల భట్టు అని పిలువబడుతున్నారు. వేద ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి వచ్చినటువంటి మహనీయుడు. అయితే ఈ వేదంలో రెండు మార్గాలున్నాయి, పూర్వపక్షము ఉత్తరపక్షము. పూర్వపక్షమంతా దేన్ని గురించి చెబుతున్నది? కర్మకాండను గురించి చెబుతున్నది. ఉత్తరపక్షమంతా దేన్ని గురించి చెబుతున్నది? వేదం జ్ఞానకాండను గురించి చెబుతున్నది. అయితే ఈ కుమారుల భట్టు యొక్క ప్రయత్నం చేత వేద మార్గంలోకి లోకం వచ్చింది, ఆయన్ని గురువుగా భావించారు లోకమంతా, వేద మార్గాన్ని అనుసరించారు. ఏమండోయ్, అయితే ఎంతవరకు వచ్చారయ్యా అంటే వాళ్ళు కర్మ మార్గం వరకే వచ్చారు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం లేదు. పరమేశ్వరుడు చూచాడు చూచాడు వీళ్ళు కర్మ మార్గంలోనే ఎంతవరకు యజ్ఞయాగాది క్రతువులు చేయడం, పూజా పురస్కారములు చేయడం, ఇంతే తప్ప వీటి యొక్క ఫలితం ఏమిటి? దేని కొరకు మనం ఈ యజ్ఞం చేస్తున్నాం? ఆ యజ్ఞంలో చెప్పబడిన మంత్రము యొక్క భావమేమి? పురోడాశము అని ఉన్నదండి, ఆ ఒక్కదాన్ని గురించి చెప్పుకుంటాం. అశము అంటే ఆహారము అని అర్థం, దాన్నే అశనము అని కూడా అంటున్నాం మనం. పురోడ అశము, పురోడు అంటే ఎవరయ్యా అంటే అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రునకు ఆహారము ఏదో దాన్ని సమర్పించుటయే పురోడాశము. దేన్ని సమర్పించాలే? కేవలం నెయ్యి పోస్తే సరిపోతుందా? చాలదు, నేతితో కలిసిన నీవు ఏ ఆహారాన్ని తీసుకుంటున్నావో ఆ ఆహారాన్ని అందించాలి. అందుకనే శృంగేరిలో నేను చూచాను, చండీ యాగం జరిగినప్పుడు కేవలం నెయ్యి వేయడం అనేది లేనేలేదు, అంతా చెరువే, మొత్తం అంతా నేతితో కలిపి ఆ చెరువు కూడా ఎట్లా ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, అంతగా నెయ్యి కలుపుతారు దాంట్లో, దాన్ని మాత్రమే వేస్తారు. ఎందుకంటే అది శాస్త్రబద్ధమైనది, వైదిక ధర్మమైనది. ఈ సృక్కు సృవాలు తీసుకుని అదే పనిగా నెయ్యి పోస్తూ ఉంటే ఎంతకు ఎట్ట మన ఆలోచన ఎంతవరకు వచ్చింది? చిట్ట చివరికి అగ్ని కనపడక ధూమం మాత్రమే వస్తే ఒరే కాస్త నెయ్యి ఎక్కువ పోయిరా అని అంటాడు అక్కడే కూర్చున్నటువంటి బ్రహ్మగారు. నేను బ్రాహ్మణుని విమర్శిస్తున్నాను అనుకోమాకండి, నేను బ్రాహ్మణ్ణే, అందులో అనుమానం లేదు, కర్మను మాత్రమే విమర్శిస్తున్నా నేను. కాస్త నెయ్యి వెయ్యండి, దేనికోసం వేస్తున్నావు నీవు నెయ్యి? ఇప్పుడు నెయ్యి వెయ్యండి అని ఎందుకోసం చెప్పావు? అగ్నిహోత్రం నీకు కనబడాలి కనుక నీ ప్రయోజనం కోసం వెయ్యమన్నామే తప్ప అగ్నిహోత్రుడికి అశనం మాత్రం కాదు, కనుక అది పురోడాశం అవుతుందా చెప్పండి. ఇప్పుడు శాస్త్ర ప్రకారం పురోడాశం అయ్యే అవకాశం లేదు, వాడు ఎట్లా స్వీకరిస్తాడు? దేవతలు ఎట్లా ఆనందం పొందుతారు? అగ్నిముఖావై దేవాహ అని మంత్రం చెబుతున్నది, ఇది వాళ్లకు చేరాలి కదా, చేరిందా? చేరే అవకాశం లేదు. అగ్నిహోత్రుడు దేన్ని తీసుకున్నా తీసుకువెళ్ళి దేవతలకు అప్పచెబుతాడు అనే మాట అసత్యం. మనం చెప్పిన మంత్రాన్ని బట్టించే అతడు చేస్తాడు ఆ పని. మనం ఇంద్రాయ ఇదన్న మమ అని వేశామనుకోండి, అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి ఇంద్రుడికి వేస్తాడు. కేవలం అగ్నిహోత్రం కనపడలేదు కనుక ఓ గరిటెడు నెయ్యి అందులో పోస్తే ప్రయోజనమేముంటుంది? ఏం ప్రయోజనం లేదు. కనుక మనం చేసేటువంటిది ఏ విధంగా తయారయ్యింది అంటే భావశూన్య కర్మ అయ్యింది. భావము లేకుండా కర్మను ఆచరిస్తున్నాం. యజ్ఞయాగాది క్రతువులు కానీ పూజా పురస్కారములు కానీ ఏవైనా కానీ పూజ చేస్తున్నాం. సత్యనారాయణ వ్రతం, బంధువులందరినీ పిలుచుకున్నాం. ఆ బంధువులందరూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు, అందరూ ఒకేసారి బస్సు దిగి రారు కదా, నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి పురోహితులు మంత్రం చెబుతున్నారు, నువ్వు వెయ్యవయ్యా పుష్పాలు వేయవయ్యా అన్నారు. ఆ పుష్పాలు వేస్తున్నాడు ఆయన. ఓ పక్కన బంధువులు వస్తున్నారు, వేస్తూనే అటువైపు చూస్తాడు, సుబ్బారావు గారు వచ్చారా, రండి రండి కూర్చోండి, వాళ్ళకి ఏరా ఒరే కాఫీ ఇవ్వండి ఇక్కడ అంటూనే ఉంటాడు, పుష్పాలు వేస్తూ ఉంటాడు. జాస ఎక్కడ ఉన్నట్టు లెక్క? భగవంతుడి మీద ఉన్నదా, వచ్చిన ఆయన మీద ఉన్నదా? ఏ విధంగా మనం చేయాలి? కనుక ఇక్కడ కర్మ మాత్రం జరుగుతుంది, జ్ఞానము లోపించింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచించినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే తనకు తానే జ్ఞానప్రదాత కనుక, జ్ఞానము యొక్క స్వరూపము కనుక, జ్ఞానాంజన శలాకయా అన్నారు ఆయన్ని. సాక్షాత్తు పరమేశ్వరుడండి. సామాన్యమైనటువంటి రూము గురవేల సర్వలోకానాం, భిషజే భవరోగిణాం, నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమో నమః. వందల సంవత్సరాలు వయస్సు కలిగిన ఋషులంతా అక్కడ కూర్చుని ఉంటే, కేవల నిత్య 16 సంవత్సరాల వయస్సు కలిగిన దక్షిణామూర్తి మౌనముద్రయా మౌన వ్యాఖ్య అన్నారండి. ఆ ఒక్క పదాన్ని గురించి మనం చెప్పుకోవడానికి నెల రోజులు కావాలి. కేవలం మౌన వ్యాఖ్య అనే పదాన్ని మనం వివరణ చేసుకుని చెప్పుకోవాలి అంటే, ఈ విధంగా రోజుకు 2 గంటల చొప్పున చెప్పుకుంటే నెల రోజులు కావాలి. ఆ కేవలం మౌన వ్యాఖ్య ఏమిటా? మౌన వ్యాఖ్య అనేది ఆ పరమేశ్వర తత్వం. మౌన వ్యాఖ్యతో, ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతోనే ఆయా కూర్చున్నటువంటి ఋషుల యొక్క సమస్యలను, వాళ్ళ సందేహాలను తీరుస్తున్నటువంటి సాక్షాత్ పరాత్పరుడైనటువంటి గురుదేవుడు ఆయనయే. కనుకనే శంకర భగవత్పాదుల వారికి వచ్చిన బిరుదేమిటి అంటే జగద్గురువు అని. ఇంకా ఎవ్వరూ జగద్గురువులు అనిపించుకోవడానికి అర్హత లేదు. కేవలం ఆమ్మనాయ పీఠాలలో ఉన్నటువంటి పీఠాధిపతులకు తప్ప ఇంకా ఎవరికి జగద్గురు అనే అవకాశం లేదు. శంకర భగవత్పాదుల వారికన్నా ముందు జగద్గురు ఉన్నారండో, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన తర్వాత మళ్ళీ జగద్గురు ఎవరయ్యా అంటే శంకర భగవత్పాదుల వారి. ఇంకెవరిని అనే అవకాశం లేదు. కారణమేమయ్యా అంటే, జగత్తుకంతటికీ గురువైనటువంటి ఆ దక్షిణామూర్తియే ఎక్కడ అవతరించాలి, నేను ఎక్కడ పుట్టాలి అని ఆలోచించారండి. ఆ గర్భం ఉన్నదే చాలా గొప్పది. గర్భశుక్తి ముక్తాఫలము అని అంటారు. ఆర్యాంబ, ఎక్కడ భగవంతుడు ఉత్పన్నం కావాలి అనేది కూడా ఆలోచించుకుంటారు. ఏ ఊరిలో ఆయన జన్మించాలి? ఏమండి, ఇన్ని భారతదేశంలో ఇన్ని ప్రాంతాలున్నాయి, ఇన్ని భూములున్నాయి, ఇన్ని రాష్ట్రాలున్నాయి, కేవలం అక్కడే ఎందుకు జన్మించారు అంటే, అసలు ఆ రాష్ట్రం పేరు కేరళ కాదు, కాలవాటి అని దాని పేరు. ఆ కేరళ వెళ్ళా నేను, అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అందరినీ అడిగా నేను ఈ రాష్ట్రానికి పేరు ఎందుకు వచ్చింది అని. తర్వాత తర్వాత మారిందయ్యా, అసలు ఈ రాష్ట్రం పేరు ఆ కాలడి అనే పేరున్నది ఆ ఊరికి, కాలడి కాదు కాలవాటి ఆ ఊరు పేరు. అది ఆ కాలవాటి కాలస్వరూపుడు అయినటువంటి వాడు ఎక్కడ రావాలి అనుకున్నాడు అంటే, ఆ కాలవాటిలోనే ఉత్పన్నం కావాలి అనుకున్నాడు. కాలస్వరూపుడే భగవంతుడు సాక్షాత్తు. అందుకనే సమయం కూడా ఎవరితో సమానమయ్యా అంటే భగవంతుడితో సమానమే. ఇవాళ మనం కొంచెం అతిక్రమించాం. సమయాతిక్రమణ భగవత్ అతిక్రమణ అయితే నాకు అలవాటు ఉందండి. ప్రారంభించే సమయంతో కలిసినా కలవకపోయినా ఆపే సమయంతో మాత్రం తప్పకుండా కలుస్తాను నేను. మిమ్మల్ని ఏం బాధ పెట్టను, ఏదో ఒక దాంతో కలవాలి కదా. వాడెవడో ఆఫీసుకి 2 గంటల ఆలస్యంగా వచ్చాట, 2 అవర్స్ లేటు. ఆ మేనేజర్ గారు, ఆ ఆఫీసర్ ఉన్నాడే, ఆయన పిలిచి ఏమయ్యా ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే ఏదో పొరపాటు జరిగిందండి అన్నాడు. వెళ్ళాడు, సీట్లో కూర్చున్నాడు. సాయంకాలం 4 అవ్వంగానే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పిలిచాట ఆఫీసరు, ఏమయ్యా ఆలస్యంగా వచ్చావు కదా, ఇంకో గంట సేపు ఎక్స్ట్రా ఉండి పని చేయవచ్చు కదా అని అడిగాట. నేను ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చెయ్యనండి, పొద్దున్న చేశాను కదా, ఇక మళ్ళీ చేస్తానా, నేను చెయ్యనన్నట్టు వాడు. ఎంత గొప్పవాడండి వాడు. అట్లాగే నేను కూడా ప్రారంభించడం ఆలస్యంగా మొదలుపెట్టిన, ఆపటం మాత్రం 8:30 ఆపేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. అయ్యా ఒకవేళ ఈ ప్రవాహంలో సమయం నేను చూసుకోకపోతే కాస్త గుర్తు చేయండి వరే, ఆపరాను అన్న అంటే ఆపేస్తాను నేను. అందులో ఏం అభ్యంతరం లేదు పసివాణ్ణి. మీరంతా ఎంతోమంది మహనీయుల యొక్క చరిత్రలు ఈ వేదిక మీద చెబుతూ ఉండగా కూర్చుని విన్నటువంటి వారు. ఏ ఉపన్యాసకుడైనా నేను గొప్పవాణ్ణి, వినేవాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనుకోకూడదు. ముఖే ముఖే సరస్వతి. ఏమండి ఎక్కడ నుంచి ఏది వస్తుందో, ఎటువంటి స్థితి కలుగుతుందో. నేను ఉపన్యాసం చెప్పడానికి బోధన్ వెళ్ళా, అక్కడ పొలం గట్ల దగ్గర చల్లగా ఉంటే కూర్చున్నా, గొర్రెలు కాచుకునేవాడు ఓ పాట పాడుతున్నాడు. వాడు తెల్ల గొర్రోటి నల్ల గొర్రోటి చల్లంగా గడ్డి మేస్తున్నది, అది చూస్తుంటే నా మనసుకి పగలు రేతిరి కలిసి కాలాన్ని మింగుతున్నట్టున్నది అని పాడుతున్నాడు వాడు. నాకు గుండె ఆగినంత పని అయింది. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి వాడు. ఆ గొర్రెలు మేపుతున్నాడు, అవి తింటున్నాయి. తెల్ల గొర్రె పొగలతో సమానం, నల్ల గొర్రె రాత్రితో సమానం, అవి తినేటువంటి గడ్డి కాలంతో సమానం. వాడు ఏం చెప్పాడు, తెల్ల గొర్రె నల్ల గొర్రె కలిసి గడ్డి తింటున్నది, అది చూస్తుంటే నా మనసుకి పగలు రేతిరి కలిసి కాలాన్ని మింగుతున్నట్టున్నది అన్నాడు. ఏమీ చదువుకోని పశువుల కాపరి ఇంత గొప్ప వేదాంతాన్ని చెప్పాడు. కనుక అనేక మంది పెద్దలు మీరంతా, కేవలం ఇది ప్రథమం నేను ఈ వేదికకు రావటం. గుంటూరు ఇంతకు ముందు వచ్చా నేను చాలాసార్లు, అనేక చోట్ల చెప్పి ఉన్నాను. ఈ వేదిక మీద చెప్పడం సాక్షాత్తు శృంగేరి వారు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, అట్లాగే శ్రీహరి గారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం. పెద్దలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ధర్మకర్తగా ఉండి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా నడుపుతున్నారు. ఈ వ్యవస్థ అంతటికీ కూడా మనకు పెద్ద ఎవరయ్యా అంటే భారతీ తీర్థ మహాస్వామి వారు. భారతీ తీర్థ అంటే అదేదో పేరు కాదండి, భారతదేశం మొత్తానికి ఆయన తప్ప ఇంకెవ్వరు తీర్థ సమము లేరు. ఇప్పుడున్న ఆమ్మనాయ పీఠాలలో ఉన్నటువంటి పీఠాధిపతులలో శాస్త్ర చర్చ చేసి నిలిచి అలా పరీక్ష ఇవ్వగలిగినటువంటి వారు, న్యాయ విషయాన్ని చెప్పగలిగిన వారు ఎవరయ్యా, తపశ్శాలి ఎవరయ్యా అంటే కేవలం ఈశ్వర స్వరూపులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి. అందులో ఏమీ సందేహం లేదు. ఇంకా వారి ఎందు నాకు అనురాగం ఎందువల్ల అంటే, చీరాల్లో నేను భాగవతం చెబుతున్నా, పర్యటనకు వచ్చినప్పుడు వారు చీరాలు కూడా వచ్చారు. అక్కడ వేణుగోపాలస్వామి గుడి వాళ్ళు స్వామివారిని రమ్మనమన్నారు, స్వామివారు వచ్చారు. ఆ సమయంలో నేను చెబుతున్నా, ఆపేశా, ఆపవద్దు చెప్పండి అన్నారు. కూర్చున్నారు స్వామివారు, చెప్పా నేను రేపు కూడా వస్తాను అన్నారు. రెండవ రోజు కూడా వచ్చారు. వచ్చి హాయిగా విని ఆశీర్వచనం చేయడానికి లేచి నిలబడి, ఇతడు చెబుతున్నది వ్యాసభాగవతం, అతడిలో నాకు కనబడింది పోతన, అందువల్ల ఇతన్ని భాగవత భాస్కర అని నేను పిలుస్తున్నా అన్నారు. ఆ బిరుదు వారిచ్చింది. వీడి పేరు భాస్కరుడు కనుక భాగవత భాస్కర అని నేను ఇస్తున్నా అన్నారు. ఆయన ఇచ్చింది కనుక అది శిరోధార్యం. వారి ఆశీర్వచనం అమోఘం, సాక్షాత్తు ఈశ్వరాంశ, అందులో ఏం సందేహం లేదు. అంతటి తపశ్శాలి కానీ అటువంటి మహనీయులు కానీ ఇప్పుడున్న లోకంలో ఎవ్వరూ లేరు. అటువంటి వారి చేత నిర్వహింపబడుతున్న ఇటువంటి పెద్దలు శ్రీహరి వారు వారి చేత నిర్వహింపబడుతున్న ఎన్ని కార్యక్రమాలు చేయటం కష్టమండి, చాలా కష్టం నిర్వహించడం. ఒక మనిషిని తీసుకొచ్చి ఒక చోట అట్టిపెట్టి 10 రోజులు వాడిని మేపుతూ చక్కగా రే సాయంకాలం పూట వచ్చి ఒక 2 గంటలు చెప్పరా అంటే ఎంత కష్టం. ఇంటికి 10 మంది వస్తేనే క్యాటరింగ్ ఇస్తున్నాం, చాలా కష్టం. ఓర్చుకుని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరగాలి అనే తపనతో ఏర్పాటు చేస్తూ చక్కగా చేస్తున్నారు. కేవలం వారిని ఏదో పొగడాలి అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. వాస్తవం ఇది స్తవం కాదు, వాస్తవమే చెబుతున్నా నేను. కనుక ఈ వేదిక మీద ఎన్నాళ్ళకి ఈ పసివాడికి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ విధంగా ఇంకా మరింత పెరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా శంకరుల వారిని, భారతీ తీర్థ మహాస్వామి వారిని, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ప్రారంభం చేద్దాం. బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతే హరే. బ్రహ్మసూత్ర కృతం తస్మై వేదవ్యాసాయ వేధసే. ఈ బ్రహ్మసూత్రములు రాసింది ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడే. శంకర విజయంలో ఉన్న విశేషం చూడండి, బ్రహ్మసూత్ర రచన చేసినటువంటి వారు వ్యాస భగవానుడు, దానికి భాష్యం రాసిన వారెవరయ్యా అంటే శంకర భగవత్పాదుల వారు, సూత్ర భాష్యం. ఇందులో విశేషం ఏముందయ్యా, ఆయన సూత్రాలు చెప్పారు, ఈయన భాష్యం రాశారు. ఇక్కడ విశేషమేమయ్యా అంటే శంకరుల వారు రచించినటువంటి భాష్యానికి పిహెచ్డి చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ వ్యాస భగవానుడే. అది గొప్పతనం. బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్యాస భగవానుడే వచ్చి అక్కడ కూర్చుని ఆ భాష్యాన్ని మొత్తాన్ని పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడే. ఎవరి బ్రహ్మసూత్రాలు రాశారో వారే వారి గ్రంథాన్ని పరిశోధన చేయడం అంటే ఆ పరిశోధనకు వీలైన స్థితిలో దాన్ని భాష్యం చెప్పారు అంటే శంకర భగవత్పాదులు సామాన్యమైనటువంటి మానవుడు అని చెప్పుకునేటువంటి అవకాశం లేదు గాక లేదు. భగవంతుడే సామాన్యమైనటువంటి మానవుడుగా అవతరించి కలికాలం కనుక ప్రత్యక్షంగా శంఖచక్ర గదాధ్యాయుధములతోనో త్రిశూలంతోనో ఆ ఢమరుకాన్ని తీసుకునో పరమేశ్వరుడు వస్తే మనం ఏమడుగుతాము? ఒకవేళ అట్లా గనక ఆయన కనపడితే కృత త్రేత ద్వాపరాల్లో ఎట్లా అవతరించాడో అలా కనుక అవతరించినట్లయితే మనం ఏమడుగుతామంటే ఏ నాటకాల కంపెనీ నుంచి పారిపోయి వచ్చావయ్యా అని అడుగుతాం వాణ్ణి. అంతే తప్ప వీడే భగవంతుడు అని మాత్రం పొరపాటున కూడా అనుకోం. కనుకనే మనం ఎలా ఉన్నామో అలా అవతరించాడు ఆయన, అలా అవతరించి మనకు ఏం కావాలో ఆ పని చేశాడు. అడగకుండా, తల్లి కూడా అడగకుండా ఏదీ పెట్టదు. తల్లి కన్నా మిన్నయైన వస్తువు ఏదయ్యా అంటే పరబ్రహ్మతత్వమే. నమాతు పరదైవతం అని కదా అన్నది, దానికన్నా గొప్పది ఏదయ్యా అంటే పరబ్రహ్మతత్వమే. కనుక ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు ఎవరు అని నిర్ణయించాలి మనం. పరబ్రహ్మతత్వమే శంకరులుగా అవతరించెను అని నిర్ధారణ. ఇక్కడ కారిక రూపంగా మనం రుజువు చేసి చెప్పుకుంటున్నాం. ఏదో ఎవరో రాస్తే దాన్ని ఇలా జరిగిందిటయ్యా అట అని చెప్పుకోటల్లా, వాస్తవం ఇంతే. అందుకనే జ్ఞానశక్తి అవతారాయ, శంకర భగవత్పాదుల వారి యొక్క అవతారం కేవలం ఏదో ఆర్యాంబకు ఆ శివగురువుకు జన్మించినటువంటి సామాన్యమైన మనబోటి మానవుడు కాదు, అవతార పురుషుడు. ఆయన జననము కాదు అది, అవతారము. మరణము కాదు అది, ఏమండి తిరోగమనము. తిరోగమనం అంటే కేవలం మళ్ళీ రావడం కోసం కాదుగా, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడం. మన యొక్క జన్మకు మహానుభావుల యొక్క జన్మకు ఉండేటువంటి తేడా అది. ఏమిటయ్యా, కర్మను నిర్దేశించడానికి వస్తుంది మహానుభావుల యొక్క జననము, కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం వస్తుంది మన జననం. మనమంతా దేనికోసం పుట్టామయ్యా అంటే గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, అవి సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ అనుభవించడం కోసమే పుట్టాం. మనకు సంతోషం కలిగిందా, సత్కర్మల యొక్క ఫలితం దక్కింది. దుఃఖం కలిగిందా, దుష్కర్మల యొక్క ఫలితం దక్కింది. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. కేవలం అనుభవించడం కోసమే ఈ శరీరం వచ్చింది. అనుభవం పూర్తయిపోయిందా చెప్పా పెట్టకుండా శరీరాన్ని వదిలేస్తాడు ఆ జీవుడు, వెళ్ళిపోతాడు, ఏమాత్రం ఆలోచించడు. కనుక దేన్ని మనం ఆశ్రయించాలో దాన్ని అందించడం కోసం వచ్చారు. కనుక ఆయనకి ఏమని చెప్పారు, బిరుదు ఇచ్చారు, జ్ఞానశక్తి అవతారాయ. ఆ శంకరుల వారి యొక్క అవతారం ఏదయ్యా అంటే కేవలం శంకర భగవత్పాదుల వారు కాక జ్ఞానశక్తి అవతారాయ. జ్ఞానము అనేటువంటి శక్తిని లోకానికి అందించడం కోసం వచ్చారు. ఆ శక్తిని మనం అందుకోగలిగామా? పరమానందం ఎటువంటి స్థితి ఏర్పడుతుంది? స్మృతి స్మృతి పరా పురాణానాం ఆలయం కరుణాలయం. ఈ శృతులు కానీ స్మృతులు కానీ పురాణములు ఇవన్నీ కూడా ఆలయం కరుణాలయం. ఆ పురాణాలకు కానీ వేదాలకు కానీ వేదాంతములకు కానీ లేదా ఈ భాష్యాలకు కానీ వీటికి అన్నిటికీ కూడా ఆలయం నిలయము ఏదయ్యా అంటే ఒకే ఒక్క పదార్థం అన్నారండి. ఎవరయ్యా అంటే శంకరుల వారి. ఆయనయే కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. శంకరం అనేటువంటి పదం ఏ విధంగా ఆయనకు సార్థక్యం? ఎలా చెబుతారండి శంకరం అని? కేవలం తల్లిదండ్రులు అది అక్కర్లేదండి. మధ్యలో ఏమీ తాగే అలవాటు లేదు. అందుకోసం ఎందుకంటే మా గురువు గారు కొన్ని నియమాలు చెప్పారు. చాలా మహనీయులండి, వారి వద్ద అధ్యయనం చేయడం ఈ పసివాడు చేసుకున్నటువంటి భాగ్యం. లోకంలో ఉండే శాస్త్ర పండితులలో, ప్రపంచంలో ఉండే శాస్త్రవిదులలో మూడవ వారు మా గురువు గారు శాస్త్ర పండితుల్లో మహనీయులు. వారి కుమారునితో కలిసి నేను కూడా వారి దగ్గర అధ్యయనం చేసే అవకాశం, శాస్త్రాధ్యయనం. బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు మహనీయులు. ఇటువంటి సమయంలో వారిని తలుచుకోవడం భగవంతుణ్ణి తలుచుకోవడమే. అటువంటి మహనీయులు వారి ఇంట్లో ఉంచుకుని అట్టి పెట్టుకుని మాకు పాఠం చెప్పి మమ్మల్ని తయారు చేసి ఈ విధంగా కూర్చోబెట్టడానికి కారణం ఎవరయ్యా అంటే గురుదేవులు మద్దులపల్లి వారు. వారి అనుగ్రహం చేత చెప్పగలుగుతున్నామే తప్ప ఇక్కడేదో సొంత పాండిత్యం ఉండి చెప్పడం కాదు. కేవల గురువు యొక్క ఆశీర్వచనం, ఆయన అందించినటువంటి ఫలాలే ఇవన్నీ కూడా. అందుకనే ఒకవేళ నేను ఈ 10 రోజుల్లో చెప్పిన మంచి ఏదైనా ఉంటే అది మా గురువు గారిదే, చెడేదైనా ఉంటే అది నాదిగా భావించి వెళ్ళే రోజున నాకు చెప్పండి, ముందే చెబితే దిగులు పడిపోతానేమో. అందుకని ముందు చెప్పకుండా వెళ్ళే రోజున చెప్పండి, మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏమండి? కనుక దివ్యాత్మస్వరూపులారా, ఏ విధమైనటువంటి స్థితి అంటే ఆలయం కరుణాలయం. ఆయనకి శంకరుడు అనేటువంటి పేరు దేనివల్ల వచ్చింది అంటే శం కరోతి ఇతి శంకర. కేవలం తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అది, ఆయనకు అన్వర్థమైనటువంటి నామం. అనేక రకాల పేర్లు మనం పెట్టుకోవచ్చు. మా తండ్రి గారు వీడేదో వెలిగిపోతాడు అనుకుని భాస్కర శర్మ అని పెట్టారు. ఎంత వెలుగుందో కనపడుతూనే ఉంది ఇక్కడ. ఏమండి? కనుక పేరు ఏ విధంగా రావాలి? అన్వర్థమై ఉండాలి. ఆ అన్వర్థమైనటువంటి నామధేయమే ఈ శంకరం అనేటువంటిది. శం కరోతి ఇతి శంకర. శం అంటే ఏమిటి? మంగళము అని అర్థం, శుభము అని అర్థం. శుభమును కలిగించునటువంటి వారు దేనివల్ల కలిగిస్తారు? ఆయన బోధ వల్ల శుభం కలుగుతుంది. ఆయన చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరించడం చేత శుభం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ కూర్చున్న పెద్దలందరినీ నేను ఒక్క కోరిక కోరుతున్నా, మీరు తీరుస్తాను అంటే నేను అడుగుతా, చెప్పండి. స్వతంత్రించి వీడు మాట్లాడుతున్నాడు అనుకోమాకండి శ్రీహరి గారు. అయ్యా, మీరు తీరుస్తాను అంటే నా కోరిక చెబుతా. వీడేమడుగుతాడో అని అనుమానిస్తున్నారు. ఏమండి, నేను అడిగే కోరిక ఒక్కటేనండి, రోజుకు 2 గంటల చొప్పున 10 రోజుల పాటు మనం ఇక్కడ శంకరుల వారి దివ్యమైనటువంటి గాథను మననం చేసుకుంటున్నాం. కేవలం నేను చెప్పడం మీరు వింటం కాదు, మనం అందరం కలిసి సత్సంగం ఇక్కడ కూర్చుని వారి గురించి మననం చేసుకుంటున్నాం. ఈ 10 రోజులలో ఈ పసివాడి నుండి వచ్చినటువంటి మాటలలో, ధర్మములలో, న్యాయములలో కనీసం 10 విషయాలైనా మీరు గుర్తు పెట్టుకోవాలి. అది నేను కోరేటువంటి కోరిక. 10 విషయాలైనా గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకున్న దాంట్లో ఒక్కటైనా మీరు ఆచరించాలి. అలా చేయగలిగితే 1 కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందం. మీరు నాకు పైసా ఇవ్వకపోయినా వెళ్ళిపోతా, తిరుగు ఛార్జీలు కూడా జేబులో వేసుకుని వస్తా. నేను ఎప్పుడు డబ్బు కోసం పొరపాటును కూడా రాను ఎక్కడికి. ఇంత ఇవ్వమని అడిగే అలవాటు లేదు. మా పెద్దన్న గారు ఉపదేశం చేశారు, ఎంత ఇస్తావు అని అడిగితే నువ్వు ఉపన్యాసం చెప్పవద్దు, పురాణం చెప్పవద్దు, వెళ్ళవద్దని చెప్పారు. మా పెద్దన్న గారు కూడా నాకు గురువే. ఏమండి, కనుక రూపాయి ఇవ్వకపోయినా దిగుల్లేదు, ఏమీ ఇవ్వకపోయినా దిగుల్లేదు. కావలసిందల్లా ఒక్కటే. ఇక్కడ మనం 10 రోజుల్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో కనీసం 10 విషయాలైనా గుర్తు పెట్టుకోవాలి. అందులో ఒక్కటైనా మన నిజ జీవితంలో ఆచరించాలి. అలా ఆచరించగలిగితేనే ఈ 10 రోజులు ఈ పసివాడు మురిగిన మురుగుడికి ఒక సార్థకత ఉంటుంది, మీరు కూర్చున్నందుకు సార్థకత ఉంటుంది. లేకపోతే కాలక్షేపం అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. శంకరుల వారు ప్రయోజనాన్ని ఆశించి చెప్పారే తప్ప కాలక్షేపం కోసం చెప్పలేదు. ప్రయోజనం దేని కొరకు ఆశించారయ్యా అంటే మంగళము కొరకు. ఎవరికి మంగళమయ్యా? నీకు మంగళం కొరకు. ఆయనకేమి మంగళం? ఇచ్చి వెళ్ళిపోయారు అనేకమైనటువంటి విషయాలను. కేవలం 32 సంవత్సరాల కాలం ఆసేతు సీతనగం 2 పర్యాయములు పర్యటన చేసి మొత్తం అందరికీ విమతములు కుమతములను అన్నిటినీ ఛేదించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రాజసింహాసనాన్ని అధిరోహించినటువంటి మహనీయుడు ఆయన. ధర్మసింహాసనం సాక్షాత్తు సరస్వతీ మాత భూలోకంలో 2 సార్లు ప్రత్యక్షమైందండి. సరస్వతీదేవి మొట్టమొదటిసారి దండి మహాకవి కొరకు వచ్చింది. దండి శంకరుల వారి తర్వాత శంకరుల వారి కొరకు ఒకసారి వచ్చింది. ఈ 2 సార్లే ఆవిడ భూలోకంలో అడుగుపెట్టింది సాక్షాత్తు సరస్వతి. నిండు సభలో కోహం రండే అని అడిగాడు దండి మహాకవి సరస్వతీదేవిని. రాజుగారికి ఆవిడ చెప్పింది కవిర్దండిహి 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 నిస్సంశయః అని చెప్పింది. అమ్మవారే వచ్చి చెప్పింది. కవి అంటే ఎవరయ్యా అంటే దండి మహాకవే కవి అని చెప్పింది అంతే. ఆ చెప్పడం కోసం వచ్చింది, తర్వాత శంకరుల వారి కోసమే వచ్చింది. అటువంటి మహనీయుడు ఆయన. ఆయన కేవలం ఎవరి కొరకయ్యా అంటే లోకశంకరం, లోకానికంతటికీ కూడా మంగళమును కలిగించుట కొరకు అవతరించినటువంటి అవతారం. ఏమండి, ఓంకారతత్వ మరూఢం సచ్చిదానంద విగ్రహం నమామి సద్గురుం దేవం శంకరం లోకశంకరం. అట్టి శంకరుల వారికి మనమంతా కూడా పాదాభివందనం చేస్తూ శంకర విజయాన్ని ప్రారంభం చేసుకున్నాం. మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది కేవలం ఉపోద్ఘాతమేనండి. ఇంతవరకు శంకర విజయంలోకి వెళ్ళా, ఇంకా మనకు సమయం ఎంత ఉన్నదంటే 15 నిమిషాలు ఉంది. 8:30 వరకే కదండి, 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాలేనా? అరగంట ఉందా? రైట్. కనుక ఆ కాలవాటి అనే గ్రామంలో కేవలం జ్ఞానము అనబడేటువంటి ఆహారాన్ని లోకానికి అందించడం కోసం శివగురువు ఆర్యాంబ వాళ్ళ ఇద్దరి పేర్లు కూడా ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఆయన పేరు శివగురు. ఇక్కడ శివం అంటే కేవలం మంగళం అని కాదు, శాశ్వతము అనే అర్థం కూడా ఉన్నది. శివం అంటే తస్య ఇకారస్య లుప్యతే ఇది శవం. శివం అనేది ఉన్నది కదా, అందులో సి అనే అక్షరంలో ఇకారస్య లుప్యతే లోపం అయితే అది ఏమవుతుంది, శవం అవుతుంది. శవం అంటే ఏమిటి అర్థం, వెళ్ళిపోయేది అని అర్థం. వెళ్ళిపోయిన తర్వాతేగా అయ్యేది. శివం ఎప్పుడవుతుంది, శాశ్వతం అయినప్పుడే అది శివం అవుతుంది. ఆ శాశ్వతత్వాన్ని పొందినటువంటి వాడు ఆయన. శరీరప్రాయంగా వెళ్ళిపోయినా ఇటువంటి మహానుభావుడికి జన్మనిచ్చినటువంటి వాడు కనుక శివగురువు కూడా ఎవరయ్యా అంటే శాశ్వతమైన వాడే, సాక్షాత్తు పరమాత్మకే జన్మనిచ్చినటువంటి వాడు. అంతేకాదు మా గురువు గారు ఓ మాట చెబుతూ ఉండేవారు, ఏమని అంటే శివగురువు దశరథుడి కన్నా గొప్పవాడయ్యా అన్నారు. రాముడికి జన్మనిచ్చిన దశరథుడి కన్నా గొప్పవాడు. కారణమేమంటే పసివాడైనా ఆ శంకరుల వారు శివగురువు వెళ్ళిపోయినప్పుడు దగ్గరే ఉన్నాడు. కానీ దశరథుడు వెళ్ళిపోయినప్పుడు రాముడు దగ్గర లేడు. పెద్ద కొడుకు లేక ఎంత దుర్మార్గ స్థితిలో ఆయన నూనె ఆ తైలద్రోణిలో పడవేసి అట్టి పెట్టిబడి ఉన్నది. త్రేతాయుగంలో ఉన్న దశరథుడంతటి వాడికి కూడా ఆ కర్మ ఫలితం తప్పలేదు. అతడికన్నా గొప్పవాడయ్యా శివగురువు, శంకరులకు జన్మనిచ్చినటువంటి వారు అని అంత ఆరాధనగా ఉండేవారు మా గురువు గారు. ఇక ఆవిడ ఉన్నదే, ఆవిడ పేరు ఆర్యాంబ. ఆర్యతత్వమునకు తల్లి ఆవిడ. ఆర్యతత్వము అంటే వైదిక ధర్మము అని పేరు. వైదిక ధర్మం ఏదైతే ఉన్నదో ఆ వైదిక ధర్మానికి మాతృరూపమే ఆర్యాంబ. మంగళ తత్వమునకు గురువు యొక్క రూపమే శివగురువు. అటువంటి వారికి కలిగినటువంటిది జ్ఞానము అని చెప్పారు. కేవలం శంకరుల వారు ఎవరి స్వరూపమయ్యా అంటే జ్ఞానమే. దానికి ఉదాహరణగా చెప్పారు అనసూయాయాం అత్రియాహ అన్నారు. ఎట్లా ఉదాహరణయ్యా, ఆయన పేరు అత్రిమహాముని, ఆవిడ పేరు అనసూయ. అత్రిమహాముని అంటే అర్థం ఏమిటి, నా త్రి, ఆ మూడు కానివాడు. ఏ మూడు కానివాడు, స్థూల సూక్ష్మ కారణ దేహ తత్వము లేనటువంటి వాడు. సత్వ రజస్తమో గుణములకు అతీతమైనటువంటి వాడు. ఈ మూడు అనబడేటువంటివి ఆయన దగ్గర లేవు గనుక, అతీతమైన వాడు గనుక ఆయన అత్రిమహాముని. ఇక ఆవిడ పేరేమి, అనసూయ అన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవలసిన ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అసూయాం సహజ జాత. అసూయ అనేటువంటిది సహజాతం. మానవునికి రక్తం ఎట్లా శరీరంలో మాంసం ఎట్లా ఉంటుందో అసూయ కూడా ఇంద్రియములతో పాటు మనస్సుతో పాటు బుద్ధితో పాటు అది కూడా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పసిపిల్లవాడు కూడా తన కన్న తల్లి ఇంకొకరి పిల్లల్ని కనుక ఎత్తుకుంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి. తల్లులకు బాగా తెలుసు, వీణ్ణి కింద కూర్చోబెట్టి ఆ పక్కింటి వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకున్నది తల్లి, ఏం చేస్తాడండి వాడు, ఏడుస్తాడు. దేనికి, ఎందుకు ఏడుస్తున్నాడు, నన్ను వదిలిపెట్టి వాడిని ఎత్తుకుంటావేమిటని. వాడిని కిందకి నుంచి వీడిని ఎత్తుకోగానే ఆపేస్తాడు, కరెంటు పోతే టీవీ ఆగిపోయినట్టే. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అసూయ. పసిపిల్లవాడికి కూడా ఏమయ్యా, చాగంటి వారు చాలా బాగా చదువుతున్నారు, ఏ ఉందయ్యా ఇట్లా అన్నామా, అయిపోయినట్టే, గోతిలో పడిపోయినట్టే. దేనివల్ల ఈ విధంగా అంటున్నాము అంటే అసూయ. కనుక అసూయ లేకుండా ఉండే అవకాశమే లేదు. కాకపోతే ఆ కలిగినటువంటి అసూయను పెద్దల వల్ల వాళ్ళ బోధనల వల్ల విని ఆ అసూయను పోగొట్టుకోవచ్చు. అర్థమైందా అండి, అసూయ ఉంటుంది, ఉన్నదాన్ని మనం పోగొట్టుకోవచ్చు. కానీ అత్రిమహాముని భార్య యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అసలు పుట్టినప్పుడే ఆవిడికి అసూయ లేదు అని చెప్పారండి. ఉండిపోగొట్టుకోవటం కాకుండా ఆవిడకు అసూయ పుట్టలేదు, కనుకనే ఆవిడ అనసూయ అయ్యింది. దీనివల్ల మనకు తెలిసిందేమిటయ్యా, ఏ ఇంటిలో ఉన్న భర్త అయినా అత్రి కావాలి, భార్య ఏం కావాలి, అనసూయ కావాలి. అయితే వారిద్దరికీ కలిగేవాడు దత్తాత్రేయుడే, అక్కడే కాదు ఇక్కడ కూడా దత్తుడే పుడతాడు అని చెప్పారు. అట్లాగే ఎవరైనా శివగురువు కావాలి, ఆర్యాంబ కావాలి ఆ ఇంట ఉన్న ఇల్లాలు. అయితే ఆ ఇంట కలిగే పిల్లలు ఎటువంటి వాళ్ళయ్యా అంటే జ్ఞానరూపులే అని చెప్పారు. అందుకనే అత్రి అనసూయవతు అన్నారు, అత్రి అనసూయలవలే అని చెప్పారు. అంత దివ్యమైన వాళ్ళు ఆ శివగురువుని అత్రి మహామునితో పోలిక చెప్పారు అంటే సామాన్యమైన విషయమా అండి? ఆర్యాంబను అనసూయతో పోలిక చెప్పారంటే సామాన్యమా? ఇప్పుడు జ్ఞానరూపుడైనటువంటి శంకరుల వారిని ఎవరితో పోలిక చెప్పారు అంటే సాక్షాత్తు దత్తాత్రేయునితో. సిద్ధ పురుషుడు ఆయన, సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారమే, కనుక ఇది కూడా భగవదవతారమేనయ్యా అని చెప్పడం కోసమే ఆ విధంగా చెప్పారు. అంత దివ్యమైనటువంటి జన్మ ఎక్కడ తీసుకున్నారు అంటే కాలవాటి. అనేక రకాలైనటువంటి విషయాలు ఆ శంకర భగవత్పాదుల వారు ఎన్నో మాయలు చేశారని, మంత్రాలు చేశారని చెబుతూ ఉంటారు లోకంలో. ఈ మెరాకిల్స్ ఇవన్నీ చూపించడానికి ఆయన గారడీవాడు కాదండి. ప్రయోజనకృతయా సర్వై కర్మాణి ఆచరంతి అని చెప్పారు. కేవలం లోక ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే సర్వకర్మలు ఆచరించారు ఆయన, శంకర భగవత్పాదుల వారు. వారు ఆచరించి లోకానికి ఆ మార్గాన్ని చూపించినటువంటి మహనీయులు. సాక్షాత్తు నారాయణుడు వ్యాసుడుగా అవతరిస్తే శంకరుడు శంకరుడుగా అవతరించారు. ఆయన సూత్ర భాష్యాన్ని రాసి సూత్రాలు రాశారు, దానికి శంకరులు భాష్యాన్ని రాశారు. కనుక ఇరువురు ఒక్కటే, ఒకే కర్మను ఆచరించారు. ఆ ఒక్క కర్మ లోకానికి అందగలిగితే, ఆ సూత్ర భాష్యం అందగలిగితే, ఇక అంతకన్నా వాడు తెలుసుకోగలిగింది కానీ తెలియవలసింది కానీ ఇంకొకటి లేదు. అది కలిగినట్లయితే, దాన్ని అవగాహన చేస్తే అటువంటి వాడిని ఏమంటారయ్యా అంటే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాడయ్యా అంటారు. ఈ మధ్య చాలామంది నేను బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందానని చెబుతున్నారు టీవీలో. నేనే విన్నా. ఈ ఊళ్ళో మొన్న శంకర విజయన్ చెప్పేటప్పుడే ఒక ఆయన ఫోన్ చేశారు, శర్మ గారు టీవీలో వస్తోంది ఒక్కసారి చూడండి మీరు TV9లో అంటే పెట్టా. నేను ఎప్పుడూ పెట్టని వాడిని. పెట్టేటప్పటికీ ముస్తాముస్తి మూతామూతి బాహాబాహి కొట్టుకుంటున్నారు, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయ్యింది అన్నారు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఏమండి, బ్రహ్మ సాక్షాత్కారం అయినటువంటి వాడు స్టూడియో దాకా ఎందుకు వస్తాడు? అసలు రావలసిన పనే ఉంది, ప్రపంచంతో పనే ఉంది. నిరంతర ఆనందం, సకలం బ్రహ్మం, అంతా బ్రహ్మ పదార్థమే. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చాలా గొప్పగా చెప్పాడు, సర్వం బ్రహ్మమయం రే రే, సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం సర్వం బ్రహ్మమయం. ఏమని చెప్పాలి, ఏమని చెప్పకుండా ఉండాలి, ఏమని రాయాలి, ఏమని రాయకుండా ఉండాలి, మరి ఏం చేస్తావయ్యా? సర్వత్ర సదా హంస ధ్యానం. చేయవలసిన పనేమిటో చెప్పాడు ఆయన. సర్వత్ర సదా హంస ధ్యానం సర్వం బ్రహ్మమయం. మొత్తం అంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడికి ద్వేషం అనేటువంటిది ఉండే అవకాశమే లేదు. నేను బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాను అంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు, ఇంకో అబద్ధం చెప్పచ్చు, కానీ బ్రహ్మను గురించి చెబుతామా అండి? ఎంత దుర్మార్గం, ఏమైపోతున్నాం, దేంట్లోకి పెడుతున్నాం. కనుకనే వినాలి 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 వినాలి, చెప్పాలి అనే తపనండి నాకు. నిజంగా చెబుతున్నా నేను వేదిక మీద వ్యాసపీఠం మీద కూర్చుని, ఎవరు వింటే వాళ్ళకి చెబుదాం, ఎప్పుడు అడిగితే అప్పుడు చెబుదాం. సాధ్యమైనంత వరకు ఆ ధర్మాన్ని లోకానికి అందించాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వాడు వింటాడు కదా. ఏమండి, తాపీ ధర్మారావు గారిని, ఆయన ఓ పుస్తకం రాశాడు, దేవాలయం మీద బూతుబొమ్మలు అని ఓ పుస్తకం రాశాడండి తాపీ ధర్మారావు గారు, గొప్ప కవి. ఒక ఆయన రాబోటి వాడే అడిగాడు, ఏమయ్యా ఈ పుస్తకం ఏమిటి, దాన్ని గురించి రాయటం ఏమిటయ్యా, అసలు దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి, బట్టలు లేని బొమ్మలు ఎందుకు పెట్టాలి అంటే ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఆయన మొత్తం అంతా శాస్త్ర చర్చ చేశారండి అందులో. ఆ బొమ్మలు ఎందుకు ఉంటాయో సప్రమాణంగా చెప్పాడు, వేదాన్ని ఆచరించి చెప్పాడు, ఆయన అనుసరించి చెప్పాడు, ఊరికే చెప్పలా. అయితే వీడు అడిగినటువంటిది అడిగిన వాడు కూడా మహాపండితుడే. ఆ కారణం చేత ఒళ్ళు మండి ఏమీ లేదయ్యా, కేవలం ఆ బొమ్మలు చూడ్డానికే లోకంలో కొంతమంది పుడతారు, వాళ్ళని కూడా గుడికి రప్పించడం కోసం పెట్టామన్నాడు ఆయన. ఏమండి, రావాలి ఆ గుళ్ళో, ఇటువంటి సత్సంగాలు జరగాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆధారం ఏదయ్యా అంటే సత్సంగం. ఖాళీగా కూర్చుని ఆ టీవీ రిమోట్ పట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణం చేసే బదులు హాయిగా ఒక 2 గంటలు, 1 గంట 10 నిమిషాలు కనీసం కూర్చుని సత్సంగం చేద్దాం, విషయం విందాం, ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు అనుసరిద్దాం, ఆచరిద్దాం అనేటువంటి స్థితి కనుక కలిగినట్లయితే చుక్క చుక్క నీటి బొట్టు గొప్ప సంద్రమగునురా. మన ప్రయత్నం వదిలిపెట్టకుండా వ్యవసాయం చేస్తే 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం అయినా పంట వస్తుంది అనేటువంటి ఆశతో తిరుగుతున్న పసివాణ్ణి నేను. అంతే తప్ప ఏదో సంపాదిద్దామని కాదు, నెలకి 38,000 నాకు పెన్షన్ వస్తుంది, హాయిగా బతుకుతున్నా. నేను 10 మందికి పెట్టి నేను తినగలిగిన స్థితిని అమ్మవారు ఇచ్చింది నాకు. ఎక్కడా చేయి దాచవలసిన పని లేకుండా చేసింది. ఒక పని, ఒకటి మనం కోరవలసిన దాంట్లో ఇచ్చేసింది. ఏమిటండి, వినా దైన్యేన జీవితం ఇచ్చేసింది అమ్మవారు. ఇక 2 ఒక్కటే ఇవ్వాలి, అనాయాసేన మరణం. అది వస్తే చాలు, ఇంకా ఏం కావాలి, ఎంత సంపాదిస్తాం. కోట్లు సంపాదించిన వాడు కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసినదే తప్ప తీసుకుపోయేది లేదు. మనము ఇంత వేదాంతం చదువుకుని వేద భూమి అయ్యుండి, భరత భూమి అయ్యుండి, భరత భూమి అంటే భరతుడు పరిపాలించడం చేతనే కాదు, భరతము అంటే విద్య అని అర్థం అండి. అందుకే ఆవిడకి ఏమని పేరు, విద్యను అందించేది కనుక భారతి అయ్యింది ఆవిడ. విద్య అని పేరు, విద్య అంటేనే జ్ఞానం, విద్ యా ఇతి విద్య, జ్ఞానమును ఇచ్చునది. కనుక జ్ఞాన సంపద కలిగిన దేశం ఏదయ్యా అంటే ఈ దేశమే, భరత ఖండం. ఈ భూమిలో మనం పుట్టినందుకు ఆనందపడాలి, వాడు బిచ్చగాడైనా ఈ మట్టి ఈ గాలి పీలుస్తున్నందుకు తృప్తి పడాలి, అదే ఆనందం. అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు. ఎంతమంది మహనీయులు ఈ భూమి మీద పుట్టారు, ఎంతమంది దేవదేవులు ఇక్కడ అవతరించారు, ఎన్ని పుణ్యనదులు ఉన్నాయి, అటువంటి చోట పుట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. బ్రతకడానికి కావలసిందే ఆ మార్గం. ఏం చేస్తున్నాం అని ప్రశ్న వేస్తే ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచనకు సమాధానమే శంకరుల వారి సాహిత్యం, శంకరుల వారి జీవితం. ఆయన జీవితమే మనకు సమాధానం. ఒక్కసారి మనం పరిశీలనగా మొత్తం అంతా గనక చూసుకోగలిగినట్లయితే అక్కడ బృందావన క్షేత్రంలో కన్నా ఇక్కడ ఎక్కువ చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 5 రోజులే చెప్పా, ఇక్కడ 10 రోజులు ఇచ్చారు నాకు. ఏమండి, ఎంత కాలం చెబితే తరుగుతుందండి ఈ శంకర విజయం? ఎన్ని విషయాలు, ఒక్క మండన మిశ్రుల వారు శంకరుల వారి యొక్క అద్వైత సిద్ధాంత వివాదం ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలన చేసుకోవడానికి మనకు ఈ 10 రోజులు కూడా చాలు. ఎన్నెన్ని విషయాలు వాళ్ళు చర్చ చేశారో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మనం చెప్పుకోగలిగితే అంతకన్నా మన జీవితానికి ఉన్నతమైనటువంటి పాఠం ఇంకొకటి లేదు. అటువంటి దివ్యమైనటువంటి పాఠాలు శంకరుల వారి జీవితంలో మనం యథార్థ తత్వంలో తెలుసుకున్నాం. వాటిని మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. సకల వైదిక వాంగ్మయమంతా కూడా ప్రారంభం చేస్తున్నాం ఇవాళ. తనోమి శంకరాచార్య విజయాఖ్యకృతేర్మమ భావప్రకాశికాం వ్యాఖ్యాం హృది తిష్టతు శంకర. దీని విశేషమేమి అంటే శంకర విజయం అని తలుచుకోగానే లోపల ఏదో మనకు తెలియని ఆనందం కలుగుతుందటండి. ఇక్కడ కూర్చున్న పెద్దలందరినీ అడుగుతున్నా, మీకు కలిగిందా లేదా చెప్పండి. అసలు ఆ పేరు తలుచుకుంటేనే ఏదో తెలియని ఆనందం ఎందుకు కలుగుతుందో, అప్రయత్నమైనటువంటి లోపల నుండి వచ్చేటువంటి ఒక పొంగు కలుగుతుందట. వ్యాఖ్యాం హృది తిష్టతు శంకర, దాన్ని కలిగించేవాడెవరయ్యా అంటే ఆయనే ప్రణమ్య సద్గురుం. ఈ గురు శబ్దం కేవలం ఎవరి పట్ల సార్థకమైనది అంటే శంకరుల వారి తరువాతనే ఎవరైనా. అందుకనే వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనం చెప్పుకుంటాం. వారిద్దరినీ తలుచుకోకుండా మనకు ఉపదేశ అయినటువంటి గురువును కూడా తలుచుకునేటువంటి అవకాశం లేదు. కారణమేమంటే గురు పరమగురు పరమేష్టి గురు. ఏమండి, ఈ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఎట్లా అయితే మనం పితామహ ప్రపితామహ పితృపితామహ అని అంటామో అట్లాగే ఇక్కడ కూడా గురువు పరమగురువు పరమేష్టి గురువు. గురు పరంపరను మనం చెప్పుకోవాలి. ఆ పరంపర ఆ సమయం అయిపోయింది. దేవం సర్వభూతాంతరాత్మస్థం దయాళుం పరమశివం. పైగా ఈ శంకరుల వారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తలచుకున్నంత మాత్రం చేతనే హృదయంలో ప్రవేశించేటువంటి లక్షణం కలిగినటువంటి వారటండి. సహజంగా హృదయంలో ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు. జాగ్రత్తగా వింటున్నాం కదండి, అర్థమవుతోందా అండి? సహజంగా హృదయగతమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు ఎవడో ఎట్లా ఉంటాడో మనకేమీ తెలీదు. కొంతమంది ఆత్మ అంటున్నారు, కొంతమంది ఆత్మనే పరమాత్మ అంటున్నారు, కొంతమంది అసలు ఈ శరీరాన్నే పరమాత్మ అంటున్నారు, ఈ శరీరమే నేను అని కూడా అంటున్నారు, ఈ శరీరం దానంతటది ఎట్లా పోతుందయ్యా అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. హేతువాదులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఏమండి, ఎవరు ఎన్ని రకాలుగా, దానికి ఆస్తికులు కూడా ఉన్నారు. అసలు ప్రమాదం ఎవరి వల్ల అంటే శంకరుల వారే చెప్పారు. మనం రోజులు జరిగే రోజుల్లో చెప్పుకుంటాం, రాబోయే రోజుల్లో ఆస్తికుడి వల్లనే ప్రమాదం ఉన్నది. అండి, నాస్తికుడి వల్ల ప్రమాదం లేదట. పైగా వాడు గొప్పవాడని కూడా చెప్పారు. ఎందుకయ్యా అంటే తన యొక్క సిద్ధాంతాన్ని లోకం మీద రుద్దడం కోసం కనబడిన ప్రతివాడికి దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పడం కోసమైనా దేవుడు అనే పదాన్ని వాడు నిరంతరం తలుచుకుంటూ ఉంటాడురా, ఆస్తికుడు అనేవాడు ఒక్కరోజుకు సరిపెట్టుకుంటాడు అని చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, శంకరుల వారు చెప్పిన మాటే. మనం సొంతంగా ఏం చెప్పక్కర్లేదండి. ఆయన చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టు పరిచి చూపించగలిగితే చాలు, జన్మధన్యం. ఇంకేం కావాలి? అటువంటిది శంకర వాణి, సామాన్యమైనది కాదు. కేవలం పరబ్రహ్మ తత్వ నిరూపణ ఏదయ్యా అంటే శంకర వాణి, ఇంకొకటి నిరూపించేది లేదు. ఎందువల్లయ్యా అంటే అద్వైత తత్వాన్ని అందించిన వారెవ్వరయ్యా, విశిష్టాద్వైతాలు ఇంకా ఎన్నో పుట్టినాయి, వీటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టి నిలబెట్టగలిగిన వారు ఎవరయ్యా అంటే శంకరుల వారు ఒక్కరు. ఏకో దేవ పరమంలోకే అద్వైతం సిద్ధిదం, అద్వైత సిద్ధిని ఇచ్చినటువంటి వారు. ఆ ఇచ్చిన దాన్ని మనం చేదార్చుకుంటున్నాం ఏమండి. కనుక అటువంటి దివ్యమైనటువంటి జన్మ ఆ ఆర్యాంబ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టారయ్యా అని అంటే 2500 సంవత్సరాలైనాయి రమారమి. అంతకాలం క్రితం ఆ కాలవాటిలో కాలడిలో అక్కడికి వెడితే ఇప్పటికీ శంకరాచార్యుల వారి గృహం ఉన్నది. మీరు వెళ్ళిన వాళ్ళు చూసి వచ్చి ఉండవచ్చు. చాలా దివ్యంగా కేవలం ఆ ఇల్లే కాదు, ఏ ఇంటికి వెళ్ళి ఆయన భిక్షాటన చేశారో ఆ ఇల్లు కూడా ఉన్నది. ఈ వీటిల్ని గురించే చాలామంది ఎన్ని మెరాకిల్స్ చేశాడండి ఆయన. బంగారపు వాన కురిపించాడు, వాన కురిపించింది ఎవరి కోసం అండి? ఆ అమ్మవారితో ఆయన వాదన చేశాడు. ఆ వాదన ఒక్కటి వింటే చాలు మనం. ఆవిడ అడిగింది, ఈవిడికి సంపదను అనుభవించే యోగ్యత లేదయ్యా, అమ్మవారు చెప్పిందండి, సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. ఆవిడ చేసిన కర్మను అనుభవించడం కోసం పుట్టిందయ్యా బ్రహ్మచారి, నీవు ఆవిడ కోసం అడుగుతున్నావు, ఏమయ్యా ఇట్లా అడిగితే ఏం చెయ్యమంటావని అడిగిందండి. బాధపడింది, సాక్షాత్తు లక్ష్మీదేవి నీవు అడుగుతున్నావు. ఆవిడ పరిస్థితిని వర్ణించారండి విద్యారణ్యుల వారు. శంకర విజయాన్ని గురించి భాష్యం రాసినటువంటి విద్యారణ్యుల వారు ఆవిడ పరిస్థితిని వర్ణించారు. శంకరుని మాటకు బంధీకృతమై ఇవ్వకుండా ఉండలేక ఆవిడ కర్మకు బద్ధమై ఇచ్చే స్థితి లేక ఆ సంకట స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితిని అనుభవించింది లక్ష్మీదేవి అని చెప్పారు విద్యారణ్యుల వారు. అయినప్పటికీ ఆ శంకరుల వారి యొక్క దివ్యమైనటువంటి స్తోత్ర పఠనం చేత ఆవిడ చక్కగా వర్షాన్ని కురిపిస్తే ఆ సంపదను పొందిన, ఇవి మిరాకిల్సా కావు, కేవలం యోగ మార్గము అన్నారు దాన్ని. మిరాకిల్స్ అనేవి ఎవరు చేస్తారు అంటే, కాస్త ముందుకెళ్ళి చెబుతున్నా స్వతంత్రించి ఏమనుకోమాకండి, లోకంలో ఎవరైనా యోగ సాధన చేయవచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ యోగ సాధన చేసినప్పుడు ఆధార చక్రం దగ్గర నుంచి 3వ చక్రం దగ్గరకు వచ్చేటప్పటికీ అణిమాది అష్టసిద్ధులు వస్తాయి. ఏమండి, అణిమ మహిమ గరిమ ఈశిత్వ వశిత్వ ప్రాకామ్య ఇచ్ఛాకామ్య, మొత్తం 8 సిద్ధులు వస్తాయి. ఈ అష్టసిద్ధులు ఎప్పుడైతే వచ్చినాయో వచ్చినట్టుగా యోగికి తెలియకూడదు. తెలిసింది అనుకోండి వాడు ఏం చేస్తాడు, దాన్ని ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. ఒక్కటి ప్రదర్శన చేశామా అంతే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈయన దైవం కన్నా గొప్పవాడురా అంటారు, ఆయనకే గుడి కడతారు, ఆయన్ని నిలబెడతారు, మొత్తం అంతా శిష్యగణం, ఓ పెద్ద పీఠం. ఇంకా తర్వాత ఈ యోగ సాధకుడు యోగ సాధన చేసే అవకాశం లేదు. అవునా కాదా చెప్పండి. సంసారం అంతా వచ్చి చేరిన తర్వాత ఏం చేస్తాడు ఆయన, ఇక యోగ సాధన అంతవరకు ఏకాంతంగా ఉన్నాడు కనుక చేశాడు. ఇప్పుడు ఇక యోగ సాధన చేసే అవకాశం లేదు, ఎందుకంటే జనమంతా వచ్చేశారు, సంసారం ఏర్పడింది, ఓ పీఠం ఏర్పడింది, వాటి నిర్వహణే చూడాలి. ఎంత కష్టమో శ్రీహరి గారికి తెలుసు, మొత్తం ధర్మకర్తగా ఇంత పీఠాన్ని నడుపుతున్నారు ఆయన. ఎక్కడ ఏ విషయం ఎలా ఉన్నదో ఏ రోజు ఆ రోజు ప్రతి విషయాన్ని చూడవలసిందే. కనుక ఏ విధంగా ఉండాలో ఆ యోగ సాధకుడు ప్రయత్నం చేసి దానికోసం చూస్తాడు తప్ప యోగం ఆగిపోతుంది. వీళ్ళని ఏమనాలి, ఇట్లా ప్రదర్శన చేసి ఆ ప్రదర్శనలో అందరినీ ఆకర్షించి పెద్ద పెద్ద భవనాలు పీఠాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి యోగాన్ని ఆపేసిన వాళ్ళని ఏమనాలి అంటే వైదిక పరిభాషలో యోగ భ్రష్ట అనాలి. అంతే తప్ప దైవము అనేటువంటి అవకాశం లేదు. ఎప్పుడు దైవం అవుతాడు వాడు? ఈ సాధన పరిపూర్ణమై ఆ సహస్రారము వద్దకు చేరుకోవాలి. ఆ సహస్రారం వద్ద ఉన్నటువంటి వాడి దర్శనం కావాలి, వాడి స్పర్శనం కావాలి, వాడు ఆసనంగా ఏర్పడాలి, వాడి ఒళ్ళో వెళ్ళి నీవు కూర్చోగలగాలి. అక్కడ ఉన్నాడు వాడు తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోత్సర పరమస్వరాట్. రోజు మంత్రపుష్పంలో మనం ఈ మాట చెబుతూనే ఉన్నాం, కానీ ఇక్కడ వాడు ఉన్నాడని గుర్తుపడుతున్నామా చెప్పండి? నేను అడిగింది అదే. మనం విందదాటిల్లో ఒకటి గుర్తుపెట్టుకుని కనీసం ఆచరించండి అని అడిగింది అదండి. అక్కడకు చేరగలిగితే అదుగో అది బ్రహ్మ సాక్షాత్కారం. ఎప్పుడైతే చేరతాడో అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ, ఈ మహావాక్యాలన్నీ వాడికి అన్వయం అవుతాయి. అప్పటిదాకా బ్రహ్మ సాక్షాత్కారము లేదు, ఏ సాక్షాత్కారము లేదు. ఏ స్థితికి వస్తాడు వాడు? ఈ శరీరంతో సంబంధము లేని స్థితికి వస్తాడు. ఈ స్థితికి చేరుకోవాలి, యోగ సాధన కావాలి అంటే శంకరుల వారు చెప్పింది ఏమిటయ్యా అంటే, ముందు శరీరము నేను కాదు అనే నిర్ణయానికి రారా. ఈ శరీరంతో నీకేమీ సంబంధము లేదు. దేని కొరకు వచ్చింది శరీరం? కర్మానుభవము కొరకు వచ్చింది. అసలు నీవు ఎవరు? ఆ ప్రశ్న వేసుకో. కేవలం ఈ శరీరాన్ని చూసుకునే అనుకుంటామా అండి? బాగా జాగ్రత్తగా విందాం. ఇద్దరు స్నేహితులు వీధి వెంట వెళుతున్నారు. అందులో ఒక ఆయన చెప్పు కాలు, ఆ కాలికి వేసుకున్న చెప్పు తెగిపోయింది. ఎదురుకుండా మీ ఇల్లు ఉన్నది అనుకుందాం, ఏమనుకోమాకండి. చెప్పు తెగిపోయిందండి, ఇవాళ ఆదివారం కుట్టడానికి ఎవరు లేరు, రేపు వచ్చి కుట్టించుకుంటాను, నడవడం కష్టంగా ఉంది, కాస్త మీ వాకిట్లో ఓ మూల పడేస్తాను అని చెబుతాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. చెప్పులే కదా, మా చెప్పులతో పాటు ఓ పక్కన పడేవయ్యా అంటారు. అంతేనా కాదా అండి? రేపు వచ్చి వాడు కుట్టించుకుంటాడు. అయితే ఈ ఇద్దరు మనుషుల్లోనే ఒకడి గుండె ఆగిపోయింది, కింద పడిపోయాడు. మీ ఇల్లు ఉన్నది తెలిసిన వాళ్లే మీరు. అయ్యా వీడు ప్రాణాలు పోయినాయి, వీళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు, పిలుచుకొచ్చేదాకా మీ వాకిట్లో పడుకోబెడతాను, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? తెగిపోయిన చెప్పుని పెట్టుకోవడానికైనా ఒప్పుకున్నారు, కానీ ఈ శరీరాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోరు. అటువంటి శరీరం కనుక దీని విలువ ఎంత ఉన్నది అని మనం ఆలోచించాలండి. ఎప్పటి వరకు విలువ? ఊపిరి ఉన్నంత వరకే. విలువ లేని శరీరాన్ని మళ్ళీ పొందడం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. కనుక మనకేం కావాలి? జన్మరాహిత్యం కావాలి. జన్మరాహిత్యం అంటేనే మోక్షం. మోక్షం అంటే అదేదో స్వర్గలోకంలాగా యమలోకంలాగా దానికో అధికారి. ఏమండి, ఆ యమలోకం ఉంటుంది, ఆ యమలోకంలో యమధర్మరాజు ఉంటాడు, అట్లాగే మోక్షలోకంలో కూడా ఎవరైనా ఉంటారా? యమలోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ భూలోకానికి వస్తున్నాడు, స్వర్గలోకానికి వెళ్ళిన వాడు భూలోకానికి వస్తున్నాడు. వస్తున్నారు కనుక యమలోకం ఇట్టా ఉన్నది అని ఎవరైనా ఒకడు చెప్పవచ్చు, స్వర్గంలో ఇట్టా ఉంటుంది అని ఎవరైనా ఒకరో ఇద్దరో చెప్పవచ్చు. కానీ మోక్షానికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చుట ఉన్నదా? లేదు. కనుక అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తెలిసి చెప్పిన వాడు ఒక్కడే వ్యాస భగవానుడు. భాగవతంలో చెప్పారండి. భాగవతంలో రాధ అనే పాత్ర మీరు ఎక్కడైనా చూశారా? మీరు చాలాసార్లు భాగవతం వినుంటారు కదా. రేపు 25వ తారీఖు నుంచి కూడా ఇక్కడ భాగవతం ఉన్నది. మా ఊరు పక్క ఊరే ఆయంది, పురాణం మహేశ్వర శర్మ గారు, నాది మంచిర్యాల, ఆయంది కరీంనగర్. ఏమండి, ఒకేసారి తెలంగాణ వాళ్ళని ఇద్దరిని పిలిచారు. మీరు ఎంత మంచి వాళ్ళు అండి, ఆంధ్ర వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీరు సామరస్యం. ఏమండి, అయితే ఒకటి, నాది ఒరిజినల్ ఇక్కడి కృష్ణా జిల్లా విశ్వనాథపల్లి అవనగడ్డ దగ్గర మా ఊరు. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాము, ఉద్యోగం చేశాము, రిటైర్ అయిపోయాం. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఆ భాగవతంలో ఎక్కడా మనకు రాధాదేవి కనపడదు. మరి ఎక్కడ చూసినా రాధాకృష్ణులు రాధాకృష్ణులు అంటారు కదా, ఎవరి రాధ? శ్రీధరుల వారు వ్యాఖ్యానంలో రాశారండి, శ్రీధరీయం చాలా గొప్పగా రాశారు. ఎంత గొప్పగా రాశాడంటే ఆయన ఆరాధన అనే పదం ఉన్నదండి. జాగ్రత్తగా విందాం, దీంతో ఆపేస్తాను. ఆరాధన అనే పదం ఉన్నది. ఆ పదంలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసేయండి, మధ్యలో ఉన్నదేది ఆవిడే ఈవిడ. వెంటనే మీకు డౌట్ రావాలి, అనుమానం రావాలి, మొదటి అక్షరం చివరి అక్షరం ఎందుకు తీసేయాలిరా అని. మొదటి అక్షరం అకారం అంటే జననము అని అర్థం, చివరి అక్షరం నకారం అంటే మరణము అని అర్థం. ఈ రెండూ లేని ఆరాధన ఏదైతే ఉన్నదో అదే రాధ. జనన మరణములు లేనటువంటిది రాధ. ఆ రాధ ఎవరయ్యా? ఇప్పుడు మనకు తెలిసింది వాడు చెప్పిన భాష్యంలో మనకు భావం ఏమిటి అంటే మోక్షమే రాధ. ఆ మోక్షము ఎప్పుడూ ఎవరితో ఉంటుందా అంటే పరబ్రహ్మ పదార్థంతోనే ఉంటుంది. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే గోలోకము అన్నారు. ఆ పరబ్రహ్మతత్వం ఉండేది ఎక్కడయ్యా అంటే గోలోకం నివాసం. ఏది గోలోకము? సత్యధర్మ విహితో వేదావిత వేదావిత ప్రహిత ధర్మణి తథైవ గోలోక. గోలోకం అనేది ప్రత్యేకించి లేదట, సత్యము ధర్మము న్యాయము ఆచరణ భక్తి ఈ ఐదు కలిపి ఎక్కడ ఉంటాయో అది గోలోకము అని చెప్పారు. వీటిల్ని మనం ఆచరిస్తే మనలోనే గోలోకం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పింది ఎవరయ్యా అంటే శంకరుల వారే. ఆయన అనేక ప్రాంతాలలో అనేక మంది విమతులు కుమతులు ఎవరైతే ఉన్నారో వారితో వాగ్వాదన చేసి సరైనటువంటి సిద్ధాంత ప్రతిపాదన చేసేటువంటి సమయంలో వారు చెప్పినటువంటి విషయాలే శంకర విజయం. ఆయా విషయములను మనం అధ్యయనం చేయటమే శంకర విజయం. కేవలం ఆయన జీవితం అంతా తెలుసుకుని మనకేమిటి ప్రయోజనం? ఫలానా అప్పుడు పుట్టాడయ్యా, ఈ ఫలానా చోట పెరిగాడు, ఇదిగో ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, అప్పుడు అట్లా వెళ్ళాడు, ఆ కాశీ వెళ్ళాడు, అక్కడ అసలైన సన్యాసం తీసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకున్నాం, ఏమిటి ప్రయోజనం? మనం కూడా కాశీ వెళ్ళి సన్యాసం తీసుకుంటామా? మనకు కావలసింది ఒక్కటే, ఆయన తన జీవితం ద్వారా లోకంలో ఉన్న మనకందరికీ కూడా ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని అందుకోవడం మనకు కావాలి. ఆ విషయాలు మనం మిగిలినటువంటి 9 రోజుల్లో మనవి చేసుకుందాం. చాలా దివ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఎన్నో కలిగినటువంటి సమయంలో, ఎన్నో సంవత్సరం పాటు నేను చెబుతానయ్యా అంటే వినటానికి ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చో ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి. కనుక దొరికిన సమయంలో అందినంతవరకు, ఆ భగవంతుడు నాకు అందించినంతవరకు, మా గురుదేవుల ఆశీర్వచనం ఉన్నంతవరకు, పెద్దలు మహనీయులు జగద్గురువులైనటువంటి భారతీతీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులతో పెద్దల యొక్క నేతృత్వంలో ఇక్కడ మనం 23 తారీఖు దాకా చెప్పుకుందాం. అలా అందరూ వచ్చి, నేను మొట్టమొదటి అడిగాను కదా 10 విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఆచరించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతారు? ఈరోజు వచ్చిన వారు ప్రతిరోజు వస్తేనే. అంతే కదండి, లేకపోతే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు కదా. కనుక తప్పనిసరిగా పెద్దలందరూ కూడా వచ్చి ఈ పసివాడు చెప్పేటువంటి 4 మాటలు శ్రవణం చేసి వీడిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యగ శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలేవరిషదు పర్జన్యఘ పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమత్ శంకర విజయ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్స శ్రీ సాక్షాత్ శంకర దివ్య చరణారవిందార్పణమస్తు హరి ఓం తత్సత్ స్వస్తి.